విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజిరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకల్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహన్ దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు.
అజామీళుడు యమకింకర భయం నుంచి విష్ణుదూతల అనుగ్రహం వల్ల బయటపడి మళ్ళీ ఆయుద్ధయం పొందాడు. అప్పుడు యమకింకరులు భయపడి నవ్వులాటగా, యమధర్మరాజు శాసనం అంటే మీరెవరో వచ్చి పరమ పాపాత్ముడైన వీణ్ణి శిక్షించబోయే మమ్మల్ని అడ్డుకొని రక్షించారు, దీనివల్ల రేపటి నుంచి భూలోకంలో మానవులందరూ పాపాలు చేయడానికే సంసిద్ధులవుతారు కదా, ఈ పాపిని ఎందుకు మీరు రక్షించారని అడగ్గా, అసలు ఎవరిని మీరు శిక్షిస్తారు, ఎవరు జోలికి వెళ్ళరు అని విష్ణుకింకరులు అడిగారట. ఎటువంటి నీచులు దుర్వ్యసన పరాయణులో వారందరినీ మేము తీసుకెడతాం, భగవద్భక్తుల్ని మాత్రం వారిని వారితో కూడా ఉన్నారని కూడా తీసుకెళ్లరు, అది రహస్యం. నన్ను ఎలాగో తీసుకెళ్లరు, నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్లరు, యమకింకరులు కూడా ఉన్నారు గనక, విన్నారు గనక, నామం అన్నారు గనక. ఇదేట, భగవంతుని యొక్క భక్తులతో కూడా ఉన్నారు, ఆయన చెప్పారు అన్నారు, కథలను విన్నారు, ఈ మూడు చేసిన వాళ్ళని తీసుకోవద్దు అని మా పాపాత్ముడు అజామీళ్ళు ఎందుకు తీసుకెళ్లాలనుకున్నామంటే, మొదట్లో వీడు చాలా గొప్పవాడు, వేలవి చదువుకున్నవాడు, యవ్వనం వచ్చాక పెళ్ళయ్యింది, ఒకనాడు యజ్ఞం చెయ్యడం కోసం సమరాలు తేవడానికి అరణ్యానికి వెళ్ళాడు. సమిధి రావి చితుకులు, ఈ కుశలు ఇవన్నీ తీసుకురావడానికి వెళ్ళాడు. అది వసంత ఋతువు. కెసలయ్య విసర ప్రసార భాసుర బాహుపాదపాది పురోపవన పవజన ప్రభావ దివ్యానందమట ఆ కాలం. చక్కని వృక్షాల మీద ఉండే పువ్వుల మీద నుంచి చల్లగాలి సువాసన ఉంది, మచ్చు ఉండదు, పెద్దగా ఉండదు, ఆహ్లాదకరమైన వాతావరణం, ఎండ పెరగని రోజులు. ఓ పక్కన పుష్పాల మీద ఉండే తుమ్మెదలు మకరందం తాగుతూ ఝంకారం చేస్తున్నాయి, మరొకవైపు మావి చివుళ్ళు తిని మతిక్కి కుహూ కుహూ అంటున్నాయి ఆ మధుమాసంలో కోకిలలు. అన్యమంతా బ్రహ్మానందంగా కన్నుల పండువుగా ఉంది. పళ్ళు అవి అన్ని చేసుకుని ఈయన గారు తిరిగి రాబోతే ఒక పొద దగ్గర చప్పుడు పడిందిట. బధానురాగయై స్మర యుద్ధం కలరు బుద్ధి గౌరుషలితో ప్రియ వృద్ధి కూడియున్న ఇటునొరుగా చాలా ప్రేమ కలిగి, ఈమె లేకపోతే నాకు జీవితమే లేదు అని భావిస్తున్న ఒకనొక పురుషుడు, వీరుడు వాడు ఒక వేశ్యతో కలిసి పొదలు విహరించడం ఈయన చూశాట. ఆ వేశ్య నటన, డబ్బిచ్చేటటువంటి వాడి మీద ప్రేమేమిటి, అయినా సరే వీడే నా సర్వస్వం అన్నట్టు నటిస్తోంది, వాడు కూడా ఈమె నా జీవిత భాగస్వామిని అన్నట్టుగా నటిస్తున్నాడు. ఆ ఇద్దరు నటనతో పరమ కామక తంత్రంలో తేలియాడుతున్నటువంటి వాళ్ళను చూశాడు. వాడు శాస్త్ర కళార్భటుడు, భటుడు, యవ్వనంలో ఉన్నటువంటి వాడు, బాగా మద్యపానంలో ఉన్నారు దిగంబరులు, అటువంటి వారిని చూచాట వీడు. హాలాఘూర్ణిత నేత్రతో, తెగతాగిన కారణం చేత కళ్ళు ఇలా ఘూర్నిల్లుతున్నాయి, తిరుగుతున్నాయి అన్నమాట, మత్తికి గిరగిర తిరుగుతున్న కళ్ళు. మదన తంత్రారంభ సంరంభతో, నిరంతరం ఎటువంటి వాడైనా కామతంత్రంలో నేర్పరిగా తయారు చేసేటటువంటి విశేషానికి సంసిద్ధంగా ఉన్నది. అటువంటి దానిని ఖేలపాలన యోగ్య భూ విభవతో, ఆటలకి పాటలకి నిత్యం తన జీవితాన్ని వెచ్చుతుంది తప్ప ఒక్కనాడు కూడా భగవస్మరణం ఎరగదు. అటువంటి ఆమెతో కేర్ణక అజాళ్లతో చెమట్టి ముఖమంతా జుట్టు అతుకుపోతుంది, ముఖానికి చెమటతో అతుక్కుపోతుందట జుట్టు. హేలాలింగన భంగి వేషవతితో, విలాసంగా అతనిని కౌగిలించుకుని ఒళ్ళో ఉన్నది. ఇచ్చావతీమూర్తితో, తమ స్వేయప్రవృత్తితో అడ్డం లేకుండా తిరిగే దిక్కుమాలిన స్వభావం కలిగి, అటువంటి దానితో కేళిందేలుచునున్నవానికనే పుంకిభూత రోమాంచుడై, కేళియాడుతున్నటువంటి వాణ్ణి ఒక్కసారి గగుర్పాడుతో చూశాడు. అటువంటి దృశ్యం వాడు ఎప్పుడు చూశాడు? ఆ కలికిని ఈ సమరాన్ని చూచి ఆ క్షణంచి పళ్ళు కిందకు దారిపోయాయి, కుశలు విడిచిపెట్టాడు, మొత్తం యజ్ఞ సంరంభమే విడిచిపెట్టేశాడు, ఇంటికి వచ్చేసాడు. ఎలా వచ్చాడో తెలియదు, ఇతనిని ఆనాటి నుంచి అతను పట్టి పీడించాడు. వెంటనే వీడు ఆ వేసి ఉన్న అడ్రస్ వెతుకుని బయలుదేరాట. ఆవిడ ఎంతసేపు డబ్బు డబ్బు అంది, డబ్బు ఇవ్వడం కోసమని మౌవపు సుకుమారాంగిని, బంగారంలాగా మెత్తనైనటువంటి శరీరంతో సుకుమారంగా ఉండే తన భార్యను విడిచిపెట్టేశాడు. ఆవిడ తెచ్చిన కట్నం, ఆవిడ తెచ్చినటువంటి తోటలో వెళ్ళి ఈ వేశ్యపాలు చేశాడు. తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా తగలేశాడు. ఇంత ఒక్క ఒక్కెందుకు కట్టుగొడ్డలతో అయితే మొత్తం పడిగడి ఆవిడ దాఖలా చేశాడు. ఇల్లు కూడా రాసి ఇచ్చేశాడు. తన జీవితం అంతా యజ్ఞ కోసం, మనస్సు కోసం, జపత్ కోసం ధారపోయవలసిన ఒక మహాపండితుడు ఆ 16 సంవత్సరాల వయస్సులో తన జీవితం మొత్తం భ్రష్టం చేసుకున్నాడు. బహుళ దృక్పరిపాక మోహని బద్ధుడౌచు మనంబులో, సహజ కర్మము వేద శాస్త్రము సాత్వికం బుదలంచి, తన్హిత చిత్తము పట్టగా నేరడయ్య సదా మనోగహనమందు మరుండు పావకు కైవడిన్ చెరియంపగాన్. తన శాస్త్ర పాండిత్యం వల్ల, ఆనాటి వరకు తాను చేసిన జపం వల్ల, సాధన వల్ల హృదయ అదుపులు పెట్టగలిగే స్థాయి ఉన్నవాడే, కానీ ఆ స్థాయి లేక వదిలేసేట. ఇక ఈ క్షణంలో ఈ వేసి పొందు తప్ప నాకు ఇంకేమీ లేదు సర్వస్వం అనుకున్నాడు. అందుకని మరుడు మహాభయంకరుడు, వాడు మరుడు కాదు జీవిత భయంకరుడు. ఆ లీలావతి గండపాళికల మీద, మీద ఆ జుట్టు మీద ఇవన్నీ దృష్టి పెట్టుకుని ఆయన మొత్తం వదిలేశాడు జపం. సంధ్యావందనలు ఆవిడికి వందనమే తప్ప. మరి కులాచార వర్తనమాలు చేసి, తన కులాచార ప్రవర్తనకెళ్ళి నేలపాలు చేశాడు. పరగుప్త్రర్థములు దాని పాలు చేసి, తండ్రి గారు సంపాదించిన తరతరాల అగ్రహారపు భూములన్నీ కూడా పాలు చేశాడు. సాలక్షణ గుణ వృత్తి చాలు చేసి, సాధువు సద్గుణాలు కలిగినటువంటి ప్రవర్తన కలవాడు, ఆ ప్రవర్తన విధ్వంసం చేసేసాడు, తన ప్రవర్తన విడిచిపెట్టేశాడు. లోచ నస చెంది లోలుడై, ఆ స్త్రీ కడగంటి చూపులకు పాలైపోయి లోలుడైపోయాడు. పాప భార్య ఏడ్చింది, ఆవిడం చూడాల, అదేమి కామో పరమ సౌందర్యవతి అని ఆవిడ చూపెట్టి ఆ దిక్కుమాలిన స్త్రీ జోలు వెళ్ళిపోయాట. ఆవిడ కూడా భార్య ఎటువంటిదో చెప్తున్నాడు, మరి ఏదో కురూపి వికలాంగురాలు విరూపితే విడిచిపెట్టాడంటనుకోవచ్చు. శ్యామ నవయౌవనస్థురాలు, 12-13 సంవత్సర యువతి, కుసుమాస్త్ర ఖేళన కామ, సాక్షి మన్మధుడి బాణం కరిగించి ఆ రూపం తయారు చేశారన్నట్టుగా ఉంటుంది భార్య. కుల స్త్రీ లలామ, అంచి సత్కులంలో పుట్టినటువంటి స్త్రీరత్నం, మామూలు స్త్రీ కాదు. కమనీయన స్తోమ, మంచి గుణాల చేత పొగడబడినది, సద్గుణాల రాశి ఆవిడ. నిజభామ నొల్లక, అటువంటి తన భార్యని పట్టించుకోక దాంబు నడించి పుట్టిలో విడిచిపెట్టేశాడు. క్రించుదనమున పొడవై, అజ్ఞానం వ్యసనం, అందుకే తా వలది రంభ అంటారు. అనేక జన్మల పాపం ఉంటే తల్లిదండ్రులు తెచ్చిన సంబంధం చేసుకోకుండా తల్లిదండ్రులు చేసిన పెళ్లిని విడిచిపెట్టి ఇతర జాతులు తొలగి పోతాడు, క్షుడు కాని స్త్రీ కాని అని శాస్త్రతోంది. వాడు మహాపాపాత్మటి ఏ జన్మ పాపమో ఆ పాపం ఈ జన్మలో అనుభవిస్తారట. అంటే సత్కర్మాచరణ లేక పెద్దల మాట నేలపాలు చేసి స్వకులోత్తముడైనటువంటి వాడిని పెళ్లి చేయడం మాని ఇతరుల దోరికి వెళ్ళారు అంటే అటువంటి పాపాత్ముడు ముఖం మీద ఉమ్మి వేయమంటాట యమకింకరులు. పాపం ప్రస్తుతం వీడు ఇటువంటి భార్యని ఉత్తమోత్తములని విడిచిపెట్టి తల్లిదండ్రుల్ని బాధ పెట్టి, తల్లిదండ్రులు బాధ పెట్టిన వాడికి సద్గతులుంటాయా, వాడికి చావు కూడా పనికిరాడన్నారు. ఎవరు తల్లిదండ్రుల్ని తిడతారో కొడతారో వాళ్ళని పట్టించుకోరో వాళ్ళని నానా బాధల పాలు చేస్తారో అటువంటి వాళ్ళని అసిపత్రవనమే నరకంలో వేసి యమకింకరులు పరపర పరపర కోసేస్తారట. చివరు అసి అంటే కత్తి, ఆకులు కత్తుల్లో ఉంటాయి, అలాంటి కత్తుల్లో ఉండే ఆ ముళ్ళ పొదల మీద వేసి ఈడుస్తారు ఈ జన్మల్ని. 80,000 సంవత్సరాల నరకంలో కష్టాలు అనుభవిస్తారు. అది తల్లిదండ్రులు పీడించే వాళ్ళ పాపం. తల్లిదండ్రులు పీడించిన, అత్తమామల్ని ఏడిపించిన వాళ్ళకి ఈ గతి తప్పదు. కోడళ్ళని పీడించిన అంతే, వీళ్ళందరికీ ఓటే పాపం. మళ్ళీ ఆ అత్తగారి గురించి పెట్టారు, మా కోడలు చెప్పలేదు అనుకోకర్లా. అత్తగారు కోడలను బాధ పెట్టినా, కోడలు అత్తగారిని బాధ పెట్టినా, మొత్తం అందరికీ సమానమే. అక్కడ మాత్రం తెలియదు నో పార్షియాలిటీ, యమధర్మరాజు సమవర్తి అన్నారు ఆయన. అందుకే ఈ మూఢుడు అవన్నీ తెలుసు, చదువుకోడు, అందరికీ చెప్పాడంతో పో. కానీ బంధువుల్ని తిట్టాడు అటుకుంటే, ఒరే ఏడా అటువంటి భార్యను ఎందుకు అన్యాయం చేస్తున్నావు అన్నందుకు బంధువులు తిట్టాడు. సజ్జనుల బాధల పెట్టి, సజ్జనులందరినీ మహాబాధలు పెట్టాడు. అనాథ కోటి పెందెలు సుట్టి, అనాథులైనటువంటి వాళ్ళని బందీల కింద చేసి పారేశాడు. ఏరలు పట్టి పథంబులు దిట్టయ్యి, చెయ్యరాని దానాలు పట్టాడు, నువ్వులు దానం ఇలాంటి దానాలు కూడా స్వీకరించేశాడు. దారులు కొంతకాలానికి డబ్బు లేకపోతే దారులు కొట్టేట, కనిపించేటటువంటి రోడ్డు మీద కనిపించిన వాడి బుర్ర మీద కర్రతో ఆ మట్టు కోడిచ్చుకోవడం, మూట పట్టుకుపోవడం. ఇది నిందల్లో కోర్చి తిడతారు కదా అందరూ, ఎంత తురుమార్గుడు అయిపోయాడు, ఎటువంటి వాడు కుటుంబంలో పుట్టాడు, ఎలా అయిపోయాడని తిడుతుంటే ఆ నింద పట్టించుకోలేదు. సాధుకుల నిందితుడై గడియించు విత్తమా సుందరికిచ్చి మచిగలు సంపెనగూర్చి వసించే తత్కృపన్. సాధువులందరినీ తిట్టుకుంటూ సాధులో వీడు ఒక నిందితుడై సంపాదించిన డబ్బు ఆ సుందరికిచ్చి ఆ వేశ్య సుందరికి ఆ వృషలితో జీవించాడు. వేదాలతో చర్చ మానేశాడు, ఆవిడతోటి రతిక్రీడా చర్చ తప్ప. తర్కాలు శాస్త్రాలు విడిచిపెట్టేశాడు, ప్రణయతర్కం చేశాడు. ఉపనిషత్తులు బోధించడం మానేశాడు, ఆవిడ పాదాలకు సేవ చేయడం మొదలెట్టాడు. నాటకాలు అలంకారాలు చదువుకోవడం మానాడు, ఆవిడ నాట అలంకారాల్లో పడ్డాడు. ఈ విధంగా దాసీ కుటుంబ భారం వహించి భ్రష్టుడై చివరికి అడవుల్లో మకాం పెట్టి జంతువుల్ని వేటాడి, పిట్టల్ని కొట్టి, జంతువుని కొట్టి ఆ మాంసం దాన్ని పట్టుకొచ్చి ఎక్కడెక్కడ కళ్ళు కొండలున్నా తీసుకొచ్చి ఆవిడతో పాటు తాగడం తినడం చేశాడు. అశుచియు దుష్టవర్తనుడై వెలగాడు వాడు. అలా జీవించిన దుర్మార్గుడు ఇంతకాలానికి ఆయన క్షీణింపజేసుకుని మాకు దొరికాడు, మేము వీడిని పట్టికెడతాం, ఇలాంటి పాపాత్మల్ని ఏం చేస్తాం, వీడు శుద్ధుడు అవ్వాలంటే మామూలుగా శుద్ధి అవ్వడు, నీళ్ల కింద పెట్టి గొట్టంతో ఎంత కడిగినా ఈ పాపాత్ముడి పాపం పోదు. అటుగాన పాప కర్ముని కుటిలుని సుజనార్తు ధూర్తు క్రూరుని నిమావటమున కొని ఏగిదము అంతట యమదండము వలన ఇతడు తంతనుందు. ఈ పాపాత్ముణ్ణి, కుటిలాత్ముణ్ణి, సుజనుల్ని పీడించిన దుర్మార్గుణ్ణి, ఈ ధూర్తుణ్ణి, క్రూరుణ్ణి ఏమో నరకకి పట్టుకుపోతాం. అక్కడ యమరాజు తన దండంతో వీడి బాగా ఎన్నో జన్మల పాపాలన్నీ కూడా, వీడు చేసిన ఈ దుర్మార్గ చేష్టలన్నీ కూడా శిక్ష ఇవ్వడం ద్వారా తొలగిస్తాడు. అంటే పాపాలు ఎలా పోతాయట, యమధర్మరాజు నరకంలో నరక బాధలు పొందిస్తేనే పోతాయి. వీడు ఆ విధంగా నరకాల్లో రకరకాల నరకాలు అనుభవించి పాపాలు పోగొట్టుకుని నిత్యాత్ముడవుతాడు. అనగా వాళ్ళు పకపకానవి, అవురా ధర్మ వివేక ప్రవరుల సభ కానబడింది, మాకు ధర్మాలు నీతులు చెబుతున్నారు, ఇంతవరకు నిజమే వీడు పాపాలు చెప్పారు, ఎవరిని నరకానికి తీసుకెళ్లాలో ఎవరిని నరకానికి తీసుకెళ్ళకూడదో తెలుసుండి కూడా మీరు వీడిని ఇంకా నరకానికి తీసుకెడతామంటున్నారు. వీడు మీరు చెప్పిన అన్ని పాపాలు చెయ్యొచ్చు, ఇంతకంటే ఇంకో కోటి పాపాలు చేసినవాడు ఉండొచ్చు, కానీ ఒకే ఒక్కసారి హరినామస్మరణం చేశాడు చచ్చే ముందు, అది కూడా ఉత్తప్పుడు చేసిన దానికి అంచలంలో చేసిన దానికి తేడాట. అంత కాలేచ మామేవ స్మరన్ ముక్త్వా కళేవరం, ప్రాణం పోయేటప్పుడు ఎవడు నన్ను తలుచుకుంటూ ఉంటాడో అలా శరీరం విడిపెడతాడో అటువంటి వాడు నా లోకానికి వస్తాడని మా వాసుదేవుడాడు. ఈతడు ఆ పాపాల లిస్ట్ అంతా కూడా తొలగించాడు. ఈతడు కోటి సంఖ్యలను ఎక్కుడు పుట్టువులు చెంది ఆయాతములైన పాప నివకంబులన్నిటి పారదోలే ప్రఖ్యాతమతి మహామరణ కాలమునన్ హరి పుణ్యనామ సంభూత సుధామయాద్భుత విభూతి కరాక్ష సంగ్రహంబునన్. ఈతడు కోటి జన్మల పాపాలు కోటి జన్మలెత్తి ఈ క్షణంలోనే పోగాడు, కోటి జన్మలు ఎత్తేసాడు వీడు, యమలోకపు దండలన్నీ అనుభవించేసిన వాడు అయ్యాడు. ఎలాగా, అదేంటి మా కళ్ళ ముందు క్షణం కూడా అవ్వలేదు, వీడు కోటి జన్మలెత్తి పాపాలు తొలగించుకున్నాడు అంటారు వీరు అని వీరు అడగవచ్చు. మహామరకాలములో హరినామస్మరణం చేశాడు, ఆ హరినామస్మరణం అమృతం తాగాడు, అద్భుతమైన నారాయణ అనే అక్షరాలు జపించడం వల్ల ఇతడికి క్షణంలో కోటి జన్మలు అయిపోయాయి. ఇప్పుడు వీడు పరమ పుణ్యాత్ముడు అయిపోయాడు. దీన్ని బట్టి ఏమో తెలుస్తుంది మీకు, వీడు చేసిన పాపాలకు ఎన్ని జన్మలు ఎత్తాలట, వీడు కోటి జన్మలు ఎత్తాలట. అన్ని జన్మలు ఎత్తేసి ఆ పాపాలు అనుభవించేసినట్టు అయిపోయిందిట ఆ హరినామస్మరణ వల్ల. లేకపోతే ఈ సృష్టిలో వాడి అధోగతి ఎవడన్నా పట్టించుకోగలడా, ఎక్క కోటి జన్మలు ఓరిన ఆయన ఒక్క జన్మకే తొస్తున్నాం, ఓ స్థలం కొనలేక గిలగాడి తొస్తున్నాం, ఈ కోటి జన్మలు ఎత్తి ఎప్పుడెత్తుతామో చెప్పండి ఇవన్నీ. ఇది మహాభయంకరం ఇది. అందుకని ఇక్కడ హరినామకర్తను ఎటువంటిదో చెబుతున్నాడు. ఈ ఒక్క పద్యం వినండి చాలు, మీ జన్మధన్యం. బ్రహ్మహత్య అనేక పాపాటవులకు అగ్నికీలు హరినామ కీర్తనములు గురుతల్ప కల్మషక్రూర సర్పకు కేకు హరినామ కీర్తనము తపనీ శౌర్య సంతమసమునకు సూర్యకిరణుల్ హరినామ కీర్తనములు మధుపాన కల్పిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల నలర్ బ్రహ్మాది సురకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేలనంబులు హరినామ కీర్తనములు. బ్రహ్మహత్య వంటి మహాభయంకర పాపం చేశాడు ఒకడు, ఒక వ్యక్తి బ్రహ్మహత్య, ఘోర పాపాలు, బ్రహ్మహత్య, గోహత్య, శిశు హత్య, భ్రాతృహత్య, భ్రూణ హత్య, స్త్రీ హత్య, ఈ హత్యలన్నీ ఒక అడవైతే ఆ అడవిని తగలబెట్టే అగ్ని హరినామ కీర్తన. ఈ భయంకరమైన పాపాగ్ని, అపాటవులన్నీ తగలబెట్టే అగ్ని అట హరినామ. ఇన్ని పాపాలని కూడా నిమిషంలో బూడిద చేయనమాట. ఈ సృష్టిలో పాపాల్లో కక్ష పాపం ఏంటంటే గురుపత్నిని పొందడం, ఆవిడ పక్క కూర్చోవడం, ఆవిడతో అసలు ప్రవర్తించడం, దాన్ని గురుపగత దోషము అంటారు. ఆ భయంకర పాపానికి ఇక ప్రాయశ్చిత్తం లేదు, కానీ ఆ భయంకర పాపమనే పాపానికి నెమలి వంటి హరినామ కీర్తన ఆ పాపాన్ని కూడా నాశనం చేస్తుంది. నెమలి ఏం చేస్తుంది? పాముల్ని పట్టుకుని పీకి పీకి పాట పెడుతుంది, తినేస్తుంది, సేమ్యాలు తిన్నట్టే. అది హరినామ కీర్తనమనే నెమలి గురుతల్పగత పాపం అనేటువంటి సర్పాన్ని చీల్చేస్తుంది. దానికి కూడా ఇది మోచనం. మహాభయంకరమైన దొంగతనం అనే సంతమసానికి, దొంగతనం ఒక చెట్టు, ఆ దొంగతనం అనే చీకటిని తొలగించే సూర్యకిరణ హరినామ కీర్తన. సూర్యగానే చీకటి పోతుంది, హరినామ జపించగానే మొత్తం ఈ దొంగతనం చేసిన పాపం పోతుంది. మర్నాడు చేయమని కాదు, నిరంతరం మద్యపానం చేసిన వారు కూడా ఉన్నాడు, వాడిని గంగానది కూడా పనిచేయదని చెప్పేశాను నేను. కానీ వాడికి ఏమిటి, మధుపానం అనేది ఒక భయంకరమైన ఏనుగైతే ఆ ఏనుగుని చీల్చే సింహం ఈ హరినామస్మరణ. దానికి కూడా ప్రాయశ్చిత్తం. అయితే విధానం ప్రకారం చెయ్యి. ప్రాణం పోయేటప్పుడు వీడు నారాయణాన్ని గారు వెంటనే వచ్చేసాడు. తక్కిన వేళల్లో మనం భక్తి శ్రద్ధలతో చెయ్యాలి. గురుముఖం ద్వారా పొందితేనే వాసు మంత్రం పనిచేస్తుంది. గురుకం కానిటువంటి ఏ మంత్రము వెయ్యి జన్మలకి పనికిరాదు. ఎలాగా గాలిలో ఊ అగ్గి తగీసినా వెలిగి ఆరిపోతుంది, అలాగే భగవన్నామం కూడా ఆరిపోతూ ఉంటాయి. అందువల్లే ఎట్టి పరిస్థితుల్లో శుశ్రూషయ విద్య, గురువుకి ఎంత సేవ చేస్తే అది ఆ రకంగానే విద్య పొందొచ్చు. కరస్పాండెన్స్ కోర్సులు పనికిరావు. ఇక్కడ మాత్రం కరస్పాండెన్స్ కోర్సు వెయ్యి రూపాయలు కడితే వాడు నామం పంపించాడంట, ఆ నామం చెయ్యండింట. ఈ మధ్యన మరో తమాషాలు, వాడు కొండ పంపుతాడు, ఆ కొండలో మీరు ఇంటి చూడండి అంటాడు. ఏ గురువు దగ్గర ఉపదేశకుండా కొండ నిండా నువ్వు జపం చేసి పంపించిన దానివల్ల ఏం కొండ లేదు, ఏమీ లేదు, వేస్ట్. అశాస్త్రీయమైన కార్యక్రమాలు చాలా చేసేస్తాం, చేసేసి ఏదో చేసేసామని సాధించామని వస్తుంది మనకి. నేను అది చేసండి, ఇది చేశాను, ఫలించలేదు అంటే ఎందుకు ఫలించడం లేదు? ఏ శాస్త్రధిముత్సృజ్య వర్తే కామకారత నససిద్ధి మవాప్నోతి నపరాంగతిం. ఎవడు శాస్త్ర విడిచిపెట్టి వర్తే కామకారత తన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాడో, తన మనసు భావించినట్టుగా చేసేస్తాడు, అటువంటి వాడు నససిద్ధి మవాప్నోతి, వృద్ధి పొందడు, వాడికి ఆ ప్రసిద్ధి ఉండదు. నా సుఖం సుఖము లేదు, నా పరాంగతి చచ్చ స్వర్గము లేదు. అందువల్ల శాస్త్ర ప్రకారంగా గురుముఖత చేసినటువంటి ఆ హరినామస్మరణ ఇంత శక్తి ఉన్నది. మహితమైన యోగం ఉగ్ర సమాధి వల్ల, తపస్సుల వల్ల, జపాల వల్ల బ్రహ్మాది దేవతలు కూడా పొందలేనటువంటి మోహ సామ్రాజ్యం, శ్రీ మహావు యొక్క గోలోకం కానీ, వైకు సన్నిధానం కానీ ఈ హరినామ కీర్తనమే ఇస్తుంది. ద్వారకా తిరుమల పెడుతున్నాం, వేరావేశంతో వాసుదేవా అని చెప్పాం, అప్పుడు వచ్చిన ఒత్తప్పుడు రాదు పొమ్మన్నారు. అదనమాట. బృందావనం వెళ్ళాం, రాదు బయలుదేరాం, ఓ బ్రహ్మించి నామస్మరణం చేసాం, అప్పుడు వచ్చే తన్మయత్వం ఒత్తప్పుడు రాదు. అదిగో అన్నమాట, అవి వీళ్ళని తీసుకెళ్ళి మోక్ష సామ్రాజ్యానికి పంపుతాయి. అందుకే అప్పుడప్పుడన్నా బాబు కాస్త ఏదో వంకతో పాదయాత్ర అయినా మీరు ఏదో ఆ నామస్మరణ చేసుకోండి అంటూ ఉండడం గల కారణం, రోజులు ఇక్కడి నుంచి మోసుకెళ్ళడానికి గల కారణం, ఈ కాసేపు అయినా సామూహికంగా భగవన్ నామం చేస్తారు. ఈ ఆత్మని రక్షించిన దివ్య శక్తి అది. ఇంకా చెప్పే హరినామ కీర్తనం గొప్పతనం, ముక్తి కాంతైకాంతో ఘన కృత్యముల్ కేలిమై హరినామ కీర్తనములు సత్యలోకానంద సౌభాగ్యయుక్తముల్ కేలిమై హరినామ కీర్తనములు హిత నిర్వాణ సామ్రాజ్యాభిష్టముల్ కేలిమై హరినామ కీర్తనములు బహుకాల జనిత తపఃప్రసారముల్ కేలిమై హరినామ కీర్తనములు యమూలంబులు అనపాయ పోషంబులు అభిమతార్థంబులు అజ్ఞానహరణ కరములు ఆగమంతోబ్ధంబులు అమృత సేవలు ఆర్తభములు
హరినామ కీర్తనలు
మోక్షే కాంత ఉన్నదే ముక్తంత. ఆ ముక్తంతకి మోహన కృత్యం హరినామ కీర్తన. ఆ కాంత వరించాలంటే ఈ హరినామ సంకీర్తన చెయ్యాలి. మోక్ష స్త్రీ అంత తేలిగ్గా ఉండదు నిరంతర హరినామ కీర్తన చేసేవారిని తప్ప. సత్యలోకాంత సౌభాగ్యయుక్తమట, అది సత్యలోకం, అదే ఆనందలోకం, అదే భాగ్యం. అక్కడికి తీసుకెళ్తుంది ఈ హరినామ కీర్తన. ఇక ఈ జీవితంలోనైనా నిర్వాణ సామ్రాజ్యం, మోక్ష సామ్రాజ్యం కావాలి అంటే దాని నిరంతరం హరినామ సంకీర్తన. హరినామ సంకీర్తనం చేస్తే మోక్ష సామ్రాజ్యానికి పట్టాభిషిక్తులు వస్తాడు విష్ణువు. వేలాది సంవత్సరాల తస్సు వల్ల వచ్చే ఫలితం ఒక్కలో ఇస్తుంది హరినామ కీర్తన. అటువంటి ఆ హరినామ కీర్తనం పుణ్యం, అపాయాలు తగ్గిస్తుంది, ఆనందాన్ని పెరుగుతుంది, అభిమతార్ కోరిన కోరికలు తీరుస్తుంది, అజ్ఞానం వల్ల మన చేసే పాపాలన్నిటినీ తీరుస్తుంది, ఉపనిషత్ సారాన్ని మనకు అందుతుంది, అమృత సేవవి, ఆర్తులకు సుఖ కలిగించేవి హరినామతనములు. ఏమడిగినా గురువు సమర్పించాలి. అలా సమర్పించాము పుణ్యమాగస్తేమంబు నామ కీర్తనంబు. అలా చెయ్యలేకుండా తిరస్కరించిన పాపాలు అవ్వాలి అంటే ఇదిగో ఈ హరినామ కీర్తన చేయి. అలాగే అందరూ తిట్టే హరినామ కీర్తన చేయమని కాదు, తెలియజేస్తే. కడు తన కొడుకు వల్లైతేనేం, భయంలైతేనేం, వ్యాధి ఏదో ఒక వంక పెట్టుకుని నారాయణాడు వీడు, దాంతో వాడి పాపాలన్నీ పోయాయి. యమకింకరులారా గుర్తుండి, బిడ్డ పేరు పెట్టిచుట విశ్రామకిలినైనా మిగులగేనైనా పద్యగ్గ గీత భావార్థమునైన కమల నయలుప కల్లుషహంకి పూర్వం ఏమనేవారు, మంచి పేర్లు పెట్టుకుంటారా, ఎందుకు సార్లు కొడుకుని కూతుర్ని ఆ రకంగా పిలుస్తా. బిడ్డ పేరు పెట్టుకోవడం వల్ల అయినా విశ్రామకేళి ఏదో విశ్రాంతి హాయిగా ఆడుకుంటూ వేళాకొంగ అయ్యో రామ గేలి అంటే వేళాకోణం చేయడానికి పద్యాలు చదవలైనా గద్యంలో అయినా అర్థాల్లో అయినా భావార్థాల్లో అయినా భగవంతుడి నామం ఏ వంకతో అది అనవసరం. ఆయనకి ఆమస్వరణం అందినట్టే ఆయన సరిగా వాడిని అనుగ్రహిస్తాడు, వాడికి ఇస్తాడు ఆయన. కొన్ని కొన్ని సందర్భ భగవంతుడిని ఆర్తితో తలుచుకో. కూలినతో కుప్ప కూలి నేల మీద పడిపోయాం, నేను నారాయణా వాసుదేవా అని పిలవాలి, ఆ బాధ ఉపశమింపజేస్తాను ఆయన భక్తితో పిలవాలి. కొట్టుపడి కుందిన్న చోట ఏ దొంగడో వచ్చిన తోది కొట్టు పడిపోయాం, వెంటనే వాడుచుకోవాలి. అయ్యి బాబో పోయాను ఏడిస్తే అంత కొట్టుకుంటే మాత్రం అయ్యి బాబు రాడు, వాడు రక్షించాడు, అయ్యారాడు బాబురాడు. మా జ్వరాదులం ప్రేలిన చోట చాలా జ్వరం వల్ల సంధి వచ్చేస్తుంది, అప్పుడు కూడా ఆయన ఎత్తుకోవాలి. సర్పము క్రీడలు నందిన చోట పాము వేసింది, పిశాచాలు పట్టుకున్నాయి. ఈ మధ్యన కొంతమంది రాత్రి నడకంటే భయపడి చూస్తున్నారు, ఎందుకు భయం, ఈ శరీరం దిక్కుమాల శరీరం మీద వ్యామోప హాయిగా భగవన్ నామం చేసుకుపోయేవాడి కష్టం లేదు. సర్ప ఏమీ చెయ్యవు, ఏం రాదు, ఎక్కడన్నా పేడ వస్తే చాలు. ఆర్తులై కూడిన తోట ఆర్తి తూలిన తోట విష్ణు భవూరుణ్ణి పేర్కొని రే, విష్ణువుని భవూరుణ్ణి సంసార దూరుణ్ణి ఆయన్ని ఒక తలుచుకుంటే చాలు. కాలుని ఆతన తతి కానరు హాయ్ ధర్మరాజు యొక్క భటులు అంటే రారు అక్కడికి, వీళ్ళకి మోక్షం ఇస్తారు, వీళ్ళని ఆనందారు. పూనరు దుఃఖములు వీళ్ళకి ఎప్పుడు పొరపాటున దుఃఖం రమ్మంటే రాదు. అంత విష్ణు కింకరులు స్వామి నిరంతరం ఉండే పార్వ చెబుతున్నారు. అతి పాపములు ప్రయత్న పూర్వకముగా తను పాపములకు మితంబుగా సన్మునివచే సంప్రోక్మయుండు నిర్మంబగు పాప నిష్కృతములు క్రమరూపమున ఉపశమంబులగుగాని క్షణంబునన విదవలేవు. మహాభయంకర పాపి ప్రయత్నపూర్వక వేలాది జప చెయ్యాలి. పాపాలు చేసామనుకోండి ఆ పాపం పోవడం తెలిసింది కాబట్టి హరినామాన్ని ముఖత నేర్చుకుని 1000 లక్షలు జపించి తొలగించుకోవాలి. పాప నిష్కృతమై నిర్మలుడవుతాడు నామ పరాయణత్వం వల్ల, ఈ మంత్రం వల్ల. ఇవి ఇంకా క్రమంగా తొలగుతాయి తప్ప ఒక రకంగా నువ్వు ఎన్ని స్నానాలు చేసావు అవి తరువు చెప్పాడు.
పాపాలు మనల్ని అంత్యకాలంలో పట్టించి మనల్ని రోగ రూపంలో ఇంకర రూపంలో బాధ పెట్టకూడదంటే ఈ పాపత్మ చెయ్యాలి, భగవంతుని సేవించాలి. ఆ పురుషుని పాదపద్మ సేవ నానం అంత గొప్పది. హరి నెరుగని బాలుడు కూడా హరిభక్తులతో తిరిగి చాలు. శ్రీ మహావిష్ణువు గురించి తిరిగి, కానీ ఆ విష్ణువు గురించి నమస్కరించేవాడితో కూడా తిరిగాడు, వాడికి ఆ పాప పుణ్యం వచ్చేసింది. నాయన, సజ్జనుడి యొక్క ధర్మం ఏమిటి? నిరంతరం దయ కలిగి ఉండి భగనామ సంకీర్తన చేయడం. ఆ సజ్జనుడి ధర్మం, సజ్జనుడితో కూడా పూసుకు తిరిగే ధర్మం వ్యర్థం కావు. నిరతమై నిరవద్యమై నిఖిలమై నిర్మాణమై నిత్యమై నిరహంకార గుణాఢ్యమై నియమమై నిర్దోషై నట్టి శ్రీహరిన స్మరణామృతం ప్రత్యక్షంపు సేవించ మరణాంతంబున టి సజ్జనుని ధర్మం వేల వ్యర్థంబగున్. నిరంతరము కుండేది, నాశనము లేనిది, నిఖిల జగత్తుకి నిర్మాణం, హృదయ నిర్మాణానికి మూలం, నిత్యం, అహంకారం లేనిది, సుగుణ రాశి, నియమమై నిర్దోషమైనది శ్రీనామస్మరణ. ఆ అమృతడు ప్రత్యక్షంగా సేవించాడు సత్యముడు. ఇంకా ఈ సజ్జనుడి ధర్మకు అర్థమవుతుంది. ధర్మాలు కావాలంటే మీరు వెళ్ళి మీ రాజు అడగండి. పండగానే వాళ్ళ మహానుభావులు మాట్లాడలేక యమలోకానికి పరుగో అశ్విని నా చెప్పుకో పోష పనికిరారు, అలా పారిపోయారట అడిలెత్తిపోయి. వెంటనే లేచిన ప్రాణంతో శరీరంలో కొంత ఓపిక వచ్చిన అనుభవం దర్శనం వల్ల విష్ణు కింకరులు చేయడంతో వాడికి కొత్త ఓపిక వచ్చేసిందట. ఆ పడంగా వాడి ఇంగ్రేసులో పరిగెత్తగలడు, ఇప్పుడు ద్వారకా తిరగలడు, అంత శక్తి వచ్చింది వాడికి. చటుక్కును లేచి పాశచ్యుతుడై గతభయుడై మహానుభావులకి నమస్కరించాడు. చటుక్కుని మాయమైపోయారట. మాట్లాడదాం అనుకున్నాడు, ఏమండాడు అంత మాట్లాడే వస్తారటండి, దానైపోయారు. అప్పుడు ఆశ్చర్యపోయి మూడు వేదాలు కనిపించని వాళ్ళు, సుగుణాల రాసులు కనిపించని వాళ్ళు, మహానుభావులు వీళ్ళు. ఇప్పటి వరకు వీళ్ళ వాదన వల్ల నాకు ఇబ్బంది, వాళ్ళు ఎవరో ఆను పురుషుల యొక్క వాదన విన్నాను, నాకు కనపడ్డారు. నా కొడుకు నారాయణ అని పేరు పెట్టుకోవడం నేను చేసిన గొప్ప పని. ఇందుకు చేసిన మహాపాపాలన్నిటికీ అది అద్భుతం అని కళ్ళమట నీళ్లు పెట్టుకునిందట. శ్రీమన్ నారాయణుని ధ్యానం వచ్చింది, పాతది గుర్తొచ్చింది. ఒక శిష్య మీద ఒక పతితురాలి వ్యామోహం కొద్దీ భార్యను విటేశాను. వృషలిం ధనురాగ వృద్ధి అలగని కులము గోదావరి కూల ద్రోహి. అయ్యో, వేశ్య వ్యామోహంతో దాని ఎంటల్ని గాని కులాన్ని గోదావరిలో చేశాను. రచ్చక హింసా పతితో జీవించా దొరయ్యా, మా భయంకరమైన పాప చెయ్యరానివన్నీ నోటితో ఎవరు పెట్టరాని పెట్టాను. కర్మబంధాల పాలయ్య, ఎన్ని భోగించో భోగాలు అనుకున్నాను, ఆ భోగాలు ఈ రోగాన్ని ఇస్తాయని నాకు తెలియలే. నా జన్మ కాలింది, చదువు చట్టుబడియే అంతా వ్యర్థమైపోయింది. మూల శాస్త్రం సున్నయ్యే శాస్త్రమా అడైపోయింది. బుద్ధురువు మేసే వచ్చి బుద్ధి పోసేసింది, బుద్ధి అయిపోయింది. పుణ్యమనే పుణ్యమంతా నశించి నీతి మట్టియే నిర్మల జనంబు మొదలి కుడిగే బోధము పోయే. నీతి నశించింది, మల జ్ఞానం అంతా నశించింది, ఎటువంటి బోధలుండే ఆ తండ్రి గారు చేసిన బోధ అంతా నశించింది. ఎల్లాల్ని విడిచి మాయలాడి అతలపడ్డా, మద్యపానపు తపసం తగిలి దుర్విటుడనైపోతుంది చచ్చ. అక్కడ మహానుభావులు పిచ్చమిచ్చి ఉపనయనమిచ్చి నిరంతర బ్రహ్మ విద్యా సంసికి మూలకారకులైన తల్లిదండ్రులు ఇట్టి కొట్టి విడిచిపెట్టేశాను. తల్లుల అకల్మష్టుల పెద్దలన్ మరే దిక్కును లేని వారి పెను తీపుల బిట్పారద్రోలి తల్లిదండ్రుల్ని మహాత్ముల్ని ద్రోలే తిట్టా. అకృతజ్ఞుణ్ణయ్యాను, బంధువుల్ని పీడించాను. క్షణాల్లో నేను నరకానికి పోవాడిని చచ్చి ఈ మహాపురుషులు వచ్చి అమైపోయారో కనపడలేదు. దారుణమైన అపాశ బంధనంలో ప్రాణానికి విముక్తి పొందబోతున్న సమయంలో నన్ను రెట్టిన ఆ మహానుభావులు అంభోరుహనేలు ఉజ్వలమైన శరీరాంతి కలవారు. ఆ మహానుభావులు ఏమయ్యారో, నన్ను రక్షిన పుణ్యవంతులు కనన్నాళీ త్రాక్షులు జన సంకాసు శంఖచక్రధరు ఆజానుబాహులు స్మితానులు ఆలంబితన్న వేష్టన సువర్ణ ఛాయ దివ్యాంబరులు ఘనకారుణ్య రసిక పూర్ణులు సమస్ఫూర్తి నిందే నన్ను రక్షా పుణ్యాత్తులు విస్తున్న తామర పువ్వు వంటి కళ్ళు కలిగిన వారు నల్లని మేఘం వంటి కాటుక వంటి రంగు గలవారు శంఖచక్రధరులు ఆజానుబాహువులు చిరునవ్వు ముఖం కలవారు చెవుల మీదకి వెళ్లాడుతున్న తాళజుట్టుతో కుండలాల కాంతి బంగారపు దివ్యమైనటువంటి బరాలు ధరించిన వారు మహాకరుణాస్వరూపు సంస్ఫూర్తితో ఎక్కడికి వెళ్ళిపోయారు? పాత కొడలైన నాకు వాళ్ళ స్థిరం అయ్యిందంటే ఏదో పూర్వజన్మ సుఖేషం తప్ప ఇది మరొకటి కాదు. పాతకుణ్ణి, జడుని, బ్రహ్మఘాతుకుణ్ణి, మన లోభ మోహ మత్సరుణ్ణి, నాకు నారాయణుని యొక్క విప్ల కీర్తనం ఎలా వస్తుంది? ఏదో సుకృతం ఆ పరమాత్మ యొక్క కరుణ అని భావించి ఆ క్షణం నుంచి అంత భక్తి శ్రద్ధలతో భగవన్ నామస్మరణం చేసి చేసి ఉండగా మళ్ళీ యోగ మార్గం తిరిగి ఆ యోగంతో శరీరం విడిచిపెసాడు. దివ్యమైన పీతాంబరధారి అయ్యాడు. ఆ పట్టు వస్త్రం ధరించి పొత్స వస్త్రం దివ్య విమానమెక్కిపోయాడు. ఈ హరినామస్మరణం యొక్క గొప్పతనం, ఓ ఇంద్రజమున మహారాజా, హరినామాన్ని ఏ నెంతో అయినా చేస్తే చాలు వాడు చాలా పాడవుతాడు అని నీకు చెప్పా. దానికి ఉదాహరణగా ఎంతో పూర్వం కల్పంలో జరిగిన వీడుని యొక్క చరిత్ర చెప్పా. ఆ ఇంద్రజమునుడు ఆశ్చర్యపోయి చాలా చెప్పారు, ఈ యమకింక సరిపోయిన తర్వాత ఏం చేశారు, యముడి దగ్గరికి వెళ్ళారా లేదా, లేదా పట్టించుకోలేదా, ఇది ఒక అనుమానం నగుతుంది అన్నాడు. పని చేశాం శ్రీకృష్ణ భటుల చేరాకృతుల ఈ యామ్యభడు యమునకు ఆ స్వీకృత విప్ర కథా మీ క్రియమున్ తెలిపిరదింతు. శ్రీ విష్ణు భటుల చేత దెబ్బలు తిని పారిపో యమకింకరులు తమ మహారాజు యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి ఆ దగ్గర మొరపెట్టుకున్నారు. ఆ విశేషం కూడా నన్ను అడిగావు కాబట్టి వాళ్ళు అన్నారట, దక్షాధి నాయక దక్షిణ దిక్కుకు అధిపతి ఆయన మహానుభావ, నువ్వు అందరికీ శిక్షలు, పరమ పాపాత్ముల్ని పట్టుకుని చావుతావు. అసలు ఈ లోకకాలం నువ్వే యమధర్మరాజువి, దుష్ట శిక్షకుడు అనుకున్నావు, నీవు కూడా అధికారులు ఆఫీసర్లు ఉన్నారేంటయ్యా, ఎంత చేసి నీ పోస్టు ఉంటాయా, ఎక్కడైనా శిక్షలు ఇచ్చేవాళ్ళు, మేము శిక్షిద్దామని ఒక దుర్మార్గుడికి వెళ్ళాం, వాడిని ఎవడో రక్షించి తప్ప దండధరత్వం మరొకరు, అందరూ దండధరుడని సమవర్తి అని ఇంటి పాపాత్ముడైనా విడిచిపని పైపెచ్చు ఆయువు తీరితే క్షణం సేపు వాడి మీద జాలి చూపించవని గుడుతారు. అటువంటి దండానికి కూడా తిరస్కారం ఉందా? మూత్తులలో నీ దండమే గొప్పదట కదా. భూలోకానికి వెళ్ళాం, ఒక దుర్మార్గుడి ప్రాణం గ్రమ్మని నువ్వు పంపితే వెళ్ళాం, అంతలో మహిన అద్భుతాకారంతో సిద్ధులు మిగుల ప్రసిద్ధు వారు నలుగురు వేగవచ్చి ఒక నలుగురు వచ్చారు. నిర్దేశం భంగించి మమ్మంత పారది మమ్మల్ని ఆజ్ఞాపించారు, వదలండి వీడిని అన్నారు. వాడిని వదిలేశాం, పారదురోలేరు, శాసనం గురించి మేము ఏదో అడగబోతే మీకే శాసనం గురించి వెళ్ళి మీ మహారాజు గారు అడగడం అన్నారు. ఆ పాపాశబంధాలు తెంచేశారు, చటుక్కును కోసేశారు వాళ్ళు, వాడిని బంధవిముక్తుడు చేసి మమ్మల్ని పనులు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. ఇప్పుడు ఆ సంగతి ఏమిటి అనగా వెంటనే అర్థమై వచ్చిన వాళ్ళు విష్ణుకింకర్లని ఆ వర్ణన బట్టి యమధర్మరాజు పుండరీకాక్షుడి చరణకమలసారి మనస్సులో నిలబెట్టాడు. భగవంతుడికి ఆఫీసర్లకి తేడా అది, ఆఫీసర్ ఆయన ఉద్యోగి, అక్కడ ఆయన రిలాక్స్ ఇవ్వకూడదు, భగవంతుడు తండ్రి కదా అందరికీ, ఆయన రక్షణిస్తాడు. అదనమాట, ఒక వ్యాపారస్తుల దగ్గర ఓపెన్ చేస్తున్నాడు ప్యాకెట్ రూపాయలకు అమ్మన్నాడు అనుకోండి, ఆయన ప్యాకెట్ అమ్ముతాడు, చచ్చిన ఒక రూపాయి తగ్గించడం దగ్గరికి వెళ్ళండి అంటాడు. సరిగ్గా సమయానికి ఉన్నారు పర్లేదు అయ్యి నీకు పది తగ్గించి అంట, అది వానర్ గారి ఇష్టం. అలాగే యమధర్మరావు గారిని శిక్ష విధించమని విష్ణువు నియమించాడు, ఆయన కఠిన ప్రవర్తిస్తాడు. ఆ శిక్షను తగ్గించాలా వద్దా అని వాడి పుణ్యపాపాలను బట్టి భగవంతుడు మళ్ళీ ఎక్కడికక్కడ వాళ్ళని చూసుకుంటూ, ఆయన తండ్రి కనుక తప్పు కనిపించదు ఆయనకి. అందుకే మహాకరమైన యమ అండ భయం నుంచి తప్పివ్వాలంటే జగత్పిత ఆ భగవంతుడిని, వాసుదేవుణ్ణి, అతడిని, ఆయన పాదపద్మాలను ఆశ్రయం, ఆయన కథలు వినాలి. అసున్న కారణం చేత దండధరుడు పుండరీకాక్షుణ్ణి హృదయంలో పెట్టుకుని ధ్యానం చేసి వందనం పరమభక్తిపురుడి ఆ భట్లకేసి తిరిగట్ట. వరే వరి గడుపున వాడు ఇంకా అయ్యో వాళ్ళతో యుద్ధానికి వెళ్ళలేదు ఉండేవారు మీరంతా, మిమ్మల్ని బతికి మళ్ళీ నేను రావాల్సి వచ్చేది అంటే మరొక మహానుభావుడు ఉన్నాడు రా బాబు, కళ్ళడ్డు మదన్యుడు ఘనుడు ఒక్కడు అతడెందు వెలికి కనకరాగ విశ్వమెల్ అతిలీనమై అద్భుత సమగ్ర స్ఫూర్తి నుండు కోందు నూలున్న భంగి దామెన పసులు దగిలియుండెడు మాకి.
అకంటే అన్యుడు ఒక ఆయన ఉన్నాడు, అతడు ఎవరికి బయటికి కనపడా ఉంటాడు, విశ్వమంతటి ఉంటాడు, అతి లీనమై ఉంటాడు, మహాద్భుత మూర్తి ఆయన. ఈ బట్ట ఉన్నది, ఈ బట్టలో ఏముంది, నూలు దారం ఉంది, దారా సన్నని పోగులన్నీ కలిసి ఆ బట్ట కలిసాం, బట్టలో దారం అల్లుగా జగత్తంతా వ్యాపించాడు ఆయన. అయితే పైకి మనకు బట్టే కనపడదు, దారం కనపడ్డల్లా, పీకితే దారాలు కనపడ. అలాగే పశు దామెనకి తగిలి ఉన్న తాడుతో రాటక్ కట్టేస్తే ఎలా ఉంటుంది, అలాగే ఈ విశ్వమంతా హరినామ సంకీర్తన చేసేవాడు పడి ఉంటుంది. నేను కూడా హరినామ సంకీర్తనం చేసేవాడి దగ్గరికి వెళ్ళే వెంటనే రాట చేసిన పశువులు అయిపోతాను అన్నాడు ఆయన. ఓ దునపోతుని తీసుకెళ్లి మంచి మీద కుమ్మడానికి వస్తుంది, ఎవడో పగ్గం వేసి తీసుకెళ్లి స్తంభానికి కట్టాడు. దునపోతి ఏమవుతుంది దానికి, అతు కదలలేక ప్రాణం నేను అలాగే పెడతా, ఇంతలో హరి సంకీర్తన వస్తే మెడకి తాడేసినట్టే అన్నాడు ఆయన. అలా పోల్చుకున్నాడు అతడు యముడు. దా నామ సంకీర్తన ఎటువంటిదో చూడండి, ఒక గొప్ప కర్మ ఒకటి చెయ్యాలి. ఇంతకాలం కొంత మీకు వింటే గాని చెప్పకూడదు కాబట్టి చేయలే. రేపు రాతున్నది ధనుర్మాసం తొందరలో, ఆ ధనుర్మాసంలో ఒక నెలలాళ్ళు ప్రతిరోజు ఆ కాలంలో ఎలాగో పురాణం చేస్తాం, ఉదయమో సాయంకాలమో ఎంచుకుని పురాణానికి ఒక 10 నిమిషాలు నాకీర్తన ఊరంతా ఒకసారి నామస్మరణ ఆ నెలలాళ్ళు తిరుగుదాం. దానివల్ల తెలిసి కానీ తిరిగిన మహాఘోర పాపాలు పోతాయి, దాని ఏమిటనేది అప్పుడు చెప్పుకుందాం. ఎప్పుడు దానికోసం ఎదురు చూడండి, ఎప్పుడు వస్తుందా మాసం అని. పెద్దవాళ్ళందరూ ఆయుర్దాయం ఇవ్వమని కోరుకోండి, పిన్నవాళ్ళంతా కూడా తీరిక కోరుకోండి. ఏవో వాళ్ళు పిలిచారండి, వీళ్ళు పిలిచారండి, దురదృష్టవంతులు మాత్రం పొరుగుళ్ళు, అదృష్టవంతులు మాత్రం అన్ని పనులు విడిచి ఉండండి. అలాంటి అద్భుతమైనది నామస్మరణ. ఎవరైనా సామూహికంగా భక్తి శ్రద్ధ చేస్తుంటే హరినామస్మరణ అక్కడికి వెళ్ళి అగ్ని జ్వాలల మీద కుంభవృష్టి అయిపోతుందట, మంటలు కుంభవృష్టి కురిసింది, వెంటనే ఏమైపోతుంది, తలారిపోతుంది. నేను కూడా సామూహిక నామస్మరణ విని ఆ ఊరు మంచి ప్రేమతో వాళ్ళ జోలికి వెళ్ళను, వాళ్ళని స్వర్గానికి చావు ఎవరికైనా తప్పదు, కర్మలోకాలకు పంపుతా, నా నరక మాత్రం తీసుకెళ్ళను. ఎవడి నామము చెవినంత మాత్రం చేతనే భయంకరమైన దోషాలు తొలగుతాయో అటువంటి దేవుడు నాకు నిత్యారాధ్య పరమ పూజ్యుడు ఆయన. వినుడు ఏడు మహేంద్రుడుపతి వీతి హోదు రాక్షసుండలుడర్క్యుడు చంద్రుడు కమలాసను మరుద్గణంబును మహేశుడు రుద్రగము భూరి సంయసిద్ధులు మసి కంగొల జాలవన్ని మూర్తి విష్ణుకీర్తిమై. వినండి, ఇంద్రుడు, వరుణుడు, అగ్నిహోత్రుడు, నితి వాయు, సూర్యుడు, చంద్రుడు, బ్రహ్మ, మరుద్గణాలు, మహేశ్వరాదులు, రుద్రవర్గం, అందరూ ఆ మహానుభావుని కరుణిస్తూ ఉంటాం, విశృతిస్తూ ఉంటాం. సప్త ప్రధానుడు ఆయన, సప్తంతో ఆయన్ని పొందాలి. అభవుడు, అమేయుడు, అనంతుడు ఆయన్ని ఎవంతరం భక్తి శ్రద్ధలతో లోపలించుకుంటూ ఉంటారో అటువంటి మహానుభావులకి దివ్యమైన విభూతులు కలుగు ఆనందం కలుగుతుంది. పరమాద్భుత రసంలోకి తీసుకువెడతాయన ఆయన తేజిక్కులంతా పిక్కటిల్ల చేస్తుంది. ఆయన తేజస్సు సత్వం, ఆయన తేజస్సు అనంతం, ఆయన తేజస్సు లెక్కకు మిక్కిలి కుమారుడి పనులన్నీ తొలగించే ఔషధం. వల్ల మీ వల్ల దేవాసుర వల్ల ఎవరి వల్ల ఏవగా పొందరు ఉత్తములు, అంత శ్రద్ధలతో ఆయన్ని చెయ్యాలి. ఆయన గురించి ఎవరికి తెలుసు, తెలియదు. వరమహాభుతమైన వైష్ణవ జ్ఞానం తెరముగా తెలియగలరు. ఆ విష్ణు సంబంధించిన జ్ఞానం ఎవరు నిజంగా తెలుసుకోగలడు, మీరందరూ అంటున్నాం, మేమంతా తెలుసుకుంటున్నాం కదా అని. మనందరికీ స్థిరముగా ఆ జ్ఞానం లేదట, పూర్తి తెలియదు, ఏదో కొద్ది కొద్దిగా తెలుసుకుంటున్నాం. ఎవరికి తెలుస్తుందో చెప్పాడు, దేవాది దేవుండు త్రిపుంహరుడుండే, దేవాది దేవుడైన శివుడికి తెలుసు, కమలసంబుడుండే బ్రహ్మకు, కార్తికే కపిల నారదులు కుమారస్వామికి తెలుసు, కపిలుడికి తెలుసు, నారద మహర్షికి తెలుసు, ఇంకా ఆత్మజుండుండే భీష్ముడికి తెలుసు, స్వాయు మనువుకి తెలుసు,
బలి ఉండే బలి చక్రవర్తికి కాబట్టి ప్రాణం పోయే స్థితి కూడా నేను దానం చేస్తాను మూడన్నాడు. దానం చేస్తామని మాటిచ్చిన తర్వాత తప్పు పోయే లక్షణం లేదు. జనకుడు ఉంటే జనకరాజు గారికి తెలుసు, సీతాదేవి తండ్రికి తెలుసు, ప్రహ్లాదుండే ప్రహ్లాదుడు తెలుసు, ఇవేరాటుగా సుకుడుండే సుఖయోగికి తెలుసు, అభినవ సుఖుడికి తెలుసు, భాసురత రమతాసుడు ఉంటే పద్య పురాణాలు రాసిన వేదవ్యాసుని కాకయులతరమే వేప ఇతరులకు తెలియని ఎవరి వల్ల అవుతుంది. ఈ లోకముందు ఈ సుబోధు సద్బోధమీ పదామీ సదానంద చిన్యమీ యగమ్యమీ బుద్ధం బుగుహ్యంబు ఈ శుభంబు. ఈ లోకంలో అన్నో లోకాలలో ఈ విషయం తెలిసిన వాడే లేడు. ఆయన నామం తేలికగా అర్థమవుతుంది. ఆయన బోధ సద్బోధ, ఆయన ఒక దివ్య పదార్థం, ఆయన సదానంద రూపుడు, ఆయన చిన్మయం, ఆయన దగ్గరడం అంత తేలిక కాదు, అగమ్య కూడా ఆయన విశుద్ధమది, రహస్యమిది, భమిది. ఆ నామం యొక్కతనం, ఆయన యొక్క వైభవం, ఆయన అంత విశేషం. కొంచెం 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 తెలుసుకుంటూ ఉంటారు నానాటికి పొర వినేవారు. ఈ పన్నెద్దరు కగా పైన చెప్పిన 12 మంది ఓ పర్రు తకులు తక్కిన వాళ్ళకి జ్ఞానం రాదు. ఉపనిషదుచిత శ్రీనామ మఖాద్భుత దీత భాగవత ధర్మ వ్యక్రమములు సమస్త వేదాలు చెబుతున్న శ్రీహరి దివ్య మహాద్భుతమైన భాగవతం భగవద్భక్తి సంబంధమైన ఉన్నదే ఆ ధర్మం. ఇది ఆ నామం ఎలా చెయ్యాలి, దాని క్రమం ఏమిటి, దాని మహిమ, ఈ విశేషాలు అప్పో మహాసాధకులకి తప్ప తక్కినకి తెలియదు. ఏది జపిస్తే అమృతుందో, ఏ నామస్మరణ యమకి పాశాలను తొలగిస్తుందో, ఏ నామరణ ఒక మహాభయమైన భవరోగానికి సంసారానికి ఔషధమవుతుందో, అటు హరినామస్మరణ విడిచిపెట్టినటువంటి ఈ లోకంలో బ్రతికి కూడా బ్రతకనివ్వవాడు జీవచ్ఛవం కదున శవం. ఇదంతా తథ్యం. ఇది తెలుసు కాబట్టే యుధమునన్ విబుధులే మచిత్తముల ఏకత ఏక హరినీసున్ పావమున నిల్పితగు భగవత యోగ పరిపాకున నందుదురువారిన్ తేవలదు దండన గంజనదు మాకు గురుతిం నఘముల్ తలగు మేదన్ శ్రీవరుని చక్ర విశేషగతిగా చుసేవితులు ముక్తి కడు పెదల్. ఈ విధంగా పండితులు దేవతలు ఏకచిత్తంతో నిరన్మా ఈశుణ్ణి భద్రాయతని హరిని భక్తితో స్మరారు. తదా వాళ్లే భగవత్ స్వరూపులు అవుతారు. ఆ భగవంతుడి యొక్క నామాన్ని ఎంత భక్తితో జపిస్తాడో వాడే భారతుడు, వాడే భగవంతుడు. వాళ్ళు మోక్షం పొందుతారు. ఇంకా మీదట గుర్తుపెట్టుకోండి, ఉపకింకరులారా, వారెవరిని లోకానికి తేవద్దు. వాళ్ళని దండానికి వెడితే మీరే దండన పాలవుతారు. వాళ్ళను గుర్తించడం కష్టం, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఒక దివ్యాసన వస్తుందట. నిర్ణామం చేసిన వాడి దగ్గర నుంచి ఒక దివ్యం వస్తుంది, అది మీరు గుర్తించండి. తర్వాత వాళ్ళను పొరపాటును తేవడానికి వచ్చారా, మీకు ఆకట్టుకుంటా ఆ మహానుభావులు విష్ణు కింకరులు వచ్చి నెత్తి మీద 4 వడ్డిస్తారు, కపాల మోక్షం మీకు అవుతుంది, మోక్షం మీకు కపాల మోక్షం. ఆ శ్రీవరుని చక్రము విశగతి కావచ్చు, చక్రం వచ్చి రక్షిస్తుంది ఒక్కొక్కప్పుడు. ఆ చక్రం నిర్వక్ అవక్ర పరాక్రమంతో మీలాగా ఎవరైనా వాళ్ళ జోలికి వాళ్ళ తలలు కాస్త నరికేస్తుంది. వాళ్ళు మోక్షం పొందే మహాను దేవతలు కూడా హరినామం చేసి సేవిస్తారు. తక్కిన వాళ్ళు సేవించ పెద్ద ఆశ్చర్యం ఏమున్నది. భాగవతులంటే ఎవరు? ఆ భక్తితో భగవంతుని వింటున్న వాళ్ళు, భక్తితో నామం చేసేవాళ్ళు, భగవతుల్ని తిట్టకుండా ఉండేవాళ్ళు వీళ్ళంతా భక్తులే. వాళ్ళని తలుచుకోవాలి. ఎందుకు పురాణాలు వినాలి? ఎందుకు విరళమైన పురాణం చెబుతున్నానో అంబిక చెప్పిస్తున్నారు. అదేం కాదట, భగవంతుని యొక్క భక్తి చరిత్రలే భాగవతం, అవే ఈ పురాణాల్లో ఉన్నాయి. అందువల్లే అవి వింటే చమ్మన్నారు. శృత్యంత విశ్రాంత మత్యను రమణీయ భగవత్ ప్రసతుల్ భాగవులు సనకాది యోగి జన సదానమీక పరమ భాగ్యోదయుల్ భాగవతులు కృష్ణ ధ్యాన కేవలమపాన పరిణామయు శ్రీ భాగతులు బహుపాతనీక పరిభవ ప్రజా పురుషోగూర్తులు భాగవులు పరుషోగూర్తులు భాగవతులు భావతత్వార్థవేదులు భాగవులు బ్రహ్మవానువాదులు భాగవతులు శిరు
తన రంగ ఎడు చేటులేని పదవి పారు ఓరు భగవతులు.
వేదాంత అంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తుల యొక్క జ్ఞానం ఎవరి వల్ల వస్తుంది? భగవద్భక్తుల గురించి పరిస్తే చాలు. భాగవతముల గురించిన చరిత్ర వింటే ఉపనిషత్తు చదివినట్టే, వారి చరిత్ర వేదాలు అయినట్టే. సనకాదులు నిరంతరం హృదయాలు తలుచుకునేటటువంటి మహానుభావు ఆ భక్తులు, వాళ్ళ చరిత్ర వైష్ణవ క్షేత్రానికి తీసుకుని శ్రీకృష్ణుని పాదమాల వేద నుండే తేనెని మహానుభావులు భాగవతులు. ప్రసక్తి వారి కథ వారి స్మ మహాద్భుతం. అది మహాభయంకర పాపను క్షణాల మీద భ్రష్టించింది ఈ భాగవతోత్ ప్రసంగం. భావతత్వం జ్ఞానం తెలుసుకునేవాళ్ళు భాగవతులు, బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతారు భాగవతులు. వారి వచ్చే ఐశ్వర్యాలు ఎవరు మామూలు చూడలేరు. మామూలు వాళ్ళకి చిన్న చిన్న ఉండొచ్చు, సాక్షాత్తు ఏనాడు ఫ్యూయల్ ఖర్చు లేనటువంటి విమానాల్లో వాళ్ళు తిరుగుతారు పైలోకం. కాబట్టి విష్ణు భక్తులకి మీరు వెళ్ళొద్దు, వెడితే ప్రభావం ఏమిటో మీకే తెలుసు. ఇంకొక మాట చెబుతున్న యమకంకరులారా, యకశక్మున్నకైనా ఇందిరమణుని పలుకంగలేని దుర్భాషితులను. నగరికి మీరు కొంతమందిని పట్టుకొచ్చి పారేయండి, తొక్కు తొక్కుతా వాళ్ళని. ఎవరిని? వేళాకోడానికి కూడా ఏనాడు వాసుదేవ అననుకులు ఉంటారు కదా, వాళ్ళని తీసుకుని కలలోనైన శ్రీకంతుని సత్పాద కమల్ చూడని కర్రతులా. కథ కూడా ఏనాడు హరిని చూడని, కలలో కూడా హరి కథరు, కలలో కూడా భగవంతుని యొక్క సేవకుల కేసులు, వాళ్ళని తీసుకురండి నా దగ్గర. అంటే కలలో అయినా నన్ను చూస్తే చాలు, కలలో అయినా కథ వింటే చాలు, అయినా నన్ను చూస్తే చాలు వాళ్ళ పాపాల బాధ. నవ్వుచునైన కృష్ణ ప్రశంసకు పితార్పణేరని దుష్కథ ప్రవణుల. ఎలా కోడానికి నవ్వుతూ అయినా కృష్ణుడి కథ వినాలట, ఆ భగవంతుని కథ. రోడ్డు మీద పెడుతున్నారు, ఏదో వింటున్నావు జరుగుతుందని గబుక్కుని ఒక్కసారి చెవి పెడితే అలా కూడా ఆగి వినలేతే ఆ దుర్మార్గులు పట్టుకొచ్చి నా దగ్గర పన్నాడు. యాత్రోత్సవం అంటే పర్వదినాలలో అయినా ఈసుని గుడి త్రోవ త్రొక్కగా లేని పధులను, రాత్రికో ఇంకో పర్ణమో ఇంకో మంచి రోజు ఇంకో రోజు ఇంకో రోజు శివుడి ఆలయానికి వెళ్ళాలట, అలా దుర్మార్గుని పట్టుకొచ్చి నా కాళ్ళ దగ్గర భార్య. పరమ భాగవతుల పాద ధూళి హస్త తీర్థసారమును లియలేని వారి 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 జేరిన వారి తొలట్టి తెండు దోతలారా. మన భాగవతోత్తములు పౌరాణికాల కింద ఉండే దుమ్ము నెత్తి మీద వేసుకుని, ఎందుకంటే ఆ పాదూళ్ళి సమస్త తీర్థ పాదాల కింద ఉండే దుమ్మస్త తీర్థాల సారమట. భారతదేశం అంతా తిరిగేస్తే చాలు, ఆ తీర్థయాత్రల వల్ల వచ్చేదంతా కూడా అరికాల కింద ఉండే దుమ్ములో ఉంటుంది భాగవతోత్తములకి. అది సారమని తెలుసుకోలేని అజ్ఞానులు చూశారు వారిని, వారిని వారిని చేరిన వారి వాళ్ళని పట్టుకొచ్చి కట్టిన ఆ దగ్గర వారి ఇంట్లో పడి పురాణ వినక మరో చోటికి పోక పాపములకు ఇల్లైన ఇంటిలో అర్థతృష్టులకు కోరిక. ఇంకా వాళ్ళకి ఎప్పుడు టైం సరిపడేదండి, సాయంకాలంటికి ఉపన్యాసం టైం చాలదండి, గుళ్ళోకి రావడానికి టైం ఉందట, టీవీలో ఇంట్లో పెట్టిస్తానికి టైం చాలదట, ఇంకెందుకు వాళ్ళు మనీ పట్టుకొచ్చి నా దగ్గర భారేయండి. దోతలుల దండు దోతల రాత్రులు తీసుకొచ్చి ఇంట్లో భారే చెప్పాడు ఈ పద్యంలో. ఎల్లపములకు ఇల్లైన ఇంటిలో బద్ధ తృష్ణులగుచు బుద్ధి. ఆ ఇల్లు ఆ వ్యాపారం ఉద్యోగం ఇవి తప్ప మరొకటి పట్టించుకోక అన్ని పాపాలకు మూల కారణమే నన్ను పడిపోయి ఒక్కనాడు పురాణాక ఇంట్లో కూడా వినక పరమ హంస కులము గుప్పి వర్తించే ధూర్తజనుల్ని తీసుకొచ్చి నా దగ్గర భారేయండి. తనయను మీది భక్తి యోగం వెళ్ళ యోగమనుచు మొదలెరు వారి 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 చేరిన వారి త్రోవ వలదు దోతలారా. ఆ భగవంతుడైన వాసుడి మీద భక్తితో భక్తియోగమే ముక్తి యోగం అని తెలుసుకుని స్మరి కథలు వింటూ ఉండే ఉత్తములుంటారు అటువంటి వాళ్ళని, వాళ్ళని వాళ్ళని చేరిన వారిని వారి దగ్గరికి మాత్రం వెళ్ళొద్దు అని యముడు చెప్పాడు. ఇది ఆ నా దివ్య నామస్మరణ కథల యొక్క గుణం. కాబట్టి ఇంద్రజమున నా తత్వం ఇటువంటి, నాకు భక్తుల ప్రాణం, భక్తుల్ని రక్షించడానికి కట్టుకుంటాను, భక్తుల కోసం తరాలని ఎదుతాను. స్మరణం చేసిన వాళ్ళ పాపలన్నీ యముడు స్మరించడు. నా నామస్మరణం దగ్గర పాపస్మరణం ఉండదు. ఇక ఎవడు పాపం చేస్తే వాడిని ఎవడు తలుచుకుంటాడు, ఆయనకు అదో యోగం. ఇప్పుడు నామస్మరణం చేస్తే ఎవడు వాడిని ఇక తలుచుకోడు, లిస్టులో పద్దులో కొట్టేస్తాడు, కొట్టేస్తాడు అనమాట. ఆ దస్తావేజులు చింపాడు, నోటు చింపేస్తాడు. ఇది తెలుసుకో అనగా
పులకించిపోయాడు చంద్రుడు. ఆ పులకింతలు రేపటిదాకా అట్టం, రేపు ఆయన ఏమడిగాడు?
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణే శుభమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.